పాత నిబంధన ప్రవచన గ్రంథమును చదివే వారెవరైనా ప్రవక్తలు అనేక ప్రవచనములను చెప్పారని కనుగొంటారు. మరియు ప్రవచన గ్రంథములలో అనేకమైన ప్రవచనములు ఎందుకు ఉన్నాయని అనేకులను మనం అడిగినట్లయితే వారు చాలా సులభముగా ఇలా చెబుతారు, భవిష్యత్తును గూర్చి మనకు తెలియపరచుటకు. ప్రథమంగా, భవిష్యత్తును గూర్చి తెలియపరచుటకు ప్రవక్తలు తమ ప్రవచనములను మనకు ఇవ్వలేదు గాని, భవిష్యత్తును రూపొందించుకును నిమిత్తము దేవుని ప్రజలను ప్రోత్సహించుటకు వారు ప్రవచించారు అని ఈ పాఠములో మనము నేర్చుకొనబోతున్నాము. ఈ పాఠమునకు మనము ప్రవచనముల యొక్క ఉద్దేశ్యము అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే ప్రవక్తలు భవిష్యత్తును గూర్చి ఎందుకు మాట్లాడారు అను విషయమును మనం అన్వేషించబోతున్నాము. ప్రవచనముల యొక్క ఉద్దేశ్యమును కనుగొనుటకు నాలుగు భిన్నమైన అంశములను మనము అన్వేషించబోతున్నాము. మొదటిగా, చరిత్ర మీద దైవిక సార్వభౌమత్వమును ప్రవక్తలు ఎలా అర్థము చేసుకున్నారు. రెండవదిగా, ప్రవక్తలు తమ ప్రవచనములను గూర్చి మరియు మానవ అనిశ్చితములను గూర్చి ఏమి నమ్మారు. మూడవదిగా, ప్రవక్తలు తమ ప్రవచనముల యొక్క వాస్తవికతలను ఎలా అర్థము చేసుకున్నారు. మరియు నాలుగవదిగా, పాత నిబంధన ప్రవచన గ్రంథములలో ప్రవచనముల యొక్క లక్ష్యములు ఏమిటి. చరిత్ర మీద దేవుడు కలిగి ఉన్న సార్వభౌమత్వము ప్రవక్తలకు తమ ప్రవచనముల ఎడల ఉన్న అవగాహనను ఎలా రూపుదిద్దినదో మొదటిగా చూద్దాము. ఇతర ప్రజలందరి వలెనే క్రైస్తవులు కూడా అతి తీవ్రతలలోనికి వెళ్ళిపోవడం మీరెప్పుడైనా గమనించారా? అయితే అతిగా తినుట లేక తినకపోవుట, లేదా అతిగా వ్యాయామం చేయుట లేక వ్యాయామం చేయకపోవుట. సరే, వేదాంత శాస్త్రంలో కూడా ఇలానే జరుగుతుంది. వేదాంత శాస్త్ర అంశములను గూర్చి మనం ఆలోచన చేయనప్పుడు చాలాసార్లు తీవ్రతలలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. మరియు దేవుని సార్వభౌమత్వం విషయంలో ఇలా మరీ ఎక్కువగా చేస్తుంటాము. చరిత్ర మీద దేవుని సార్వభౌమత్వమును నొక్కి చెప్పే కొంతమంది క్రైస్తవులు మానవ బాధ్యత యొక్క వాస్తవికతను మినహాయించడం మనము చూస్తాము. మరియు మానవ ఎంపిక మరియు మానవ బాధ్యతను నొక్కి చెప్పేవారు దేవుని సార్వభౌమత్వమును తిరస్కరించడం మనం చూస్తాము. నేడు ఈ రకమైన భావనల మీద సంఘములో చాలా ఆందోళనలు ఉన్నాయి గనుక దేవుని సార్వభౌమత్వము మరియు మానవ బాధ్యతను గూర్చిన బైబిల్ దృక్కోణమును పరిశీలించడానికి మనము కొంత సమయం గడపాలి. దేవుని సార్వభౌమత్వమును గూర్చిన బైబిల్ సిద్ధాంతము ప్రవక్తలు భవిష్యత్తును గూర్చి చేసిన ప్రవచనములను అర్థము చేసుకోవడానికి ముఖ్యమైన నేపథ్యమును అందిస్తుంది. దేవుని సార్వభౌమత్వమును గూర్చి చర్చించడానికి అనేక మార్గములు ఉన్నాయి. అయితే రెండు సాంప్రదాయక వేదాంత శాస్త్ర అంశములను మనము పరిశీలించబోతున్నాము. మొదటిగా, దేవుని నిర్వికారత మరియు రెండవదిగా దేవుని దైవకృతము. దైవిక నిర్వికారతమును గూర్చి బైబుల్ ఏమి చెబుతుందో మొదటిగా చూద్దాము. సులభంగా చెప్పాలంటే, నిర్వికారతను గూర్చిన సిద్ధాంతము దేవుడు మారనివాడు అని బోధిస్తుంది. ఇప్పుడు ఇలా మాట్లాడునప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఊహించే విధముగా దేవుడు నిర్వికారతముగా లేదా మారనివాడిగా ఉండడు. అనేక శతాబ్దములుగా సాంప్రదాయక క్రమబద్ధ వేదాంత శాస్త్రము దేవుడు మారనివాడు అని చెప్పే నిర్దిష్ట మార్గములను గుర్తించుటలో జాగ్రత్త వహించింది. వాస్తవంగా చెప్పాలంటే, దేవుని నిర్వికారతను గూర్చి మాట్లాడడానికి మూడు ప్రధాన మార్గములు మాత్రమే ఉన్నాయి. మొదటిగా, దేవుని స్వభావము మారనిది. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమామయుడు, ఎల్లప్పుడూ న్యాయవంతుడు, ఎల్లప్పుడూ అన్నీ ఎరిగినవాడు, ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడు, ఎల్లప్పుడూ సర్వవ్యాపి అయి ఉన్నాడు. దేవుని లక్షణములు కాలమును బట్టి ఎన్నడునూ మారవు. హెబ్రీపత్రిక 13:8 హెబ్రీపత్రిక రచయిత ఈ మాటలను వ్రాసినప్పుడు అతడు ఇదే అర్థమును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు ఆయనకు ఆయనగా కాకుండా వేరొక వ్యక్తిగా ఉండలేడు. ఆయన గుణములు నిర్వికారతులు గనుక ఆయన స్వభావము మారనిది అని మనం నమ్మవచ్చు. దేవుడు ఆయన యొక్క స్వభావము లేదా గుణములకు మించి నిర్వికారతగా ఉన్నాడని చెప్పు మరొక కోణము ఉంది. ఆ నిర్వికారత ఆయన యొక్క నిబంధన వాగ్దానములకు అనుసంధానముగా ఉంది. దేవుడు నిబంధన వాగ్దానము చేసినప్పుడు అది శాశ్వతముగా ఉంటుంది మరియు అది ఎన్నడూ విచ్ఛిన్నము కాదు. మరోసారి ఈ విషయమును గూర్చి లేఖనముల బోధనను హెబ్రీపత్రిక రచయిత క్లుప్తముగా సంగ్రహించాడు. హెబ్రీపత్రిక 6:16-17 మనం ఈ మాటలను చదువుతాము. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ వాక్యభాగము స్పష్టము చేస్తున్నట్లుగా దేవుడు నిబంధన ద్వారా వాగ్దానము చేసినప్పుడు ఆయన చెప్పిన దానిని చేయకుండా ఉండడు అని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. దేవుడు మారనివాడు అని లేఖనములు బోధించే మూడవ మార్గము ఆయన శాశ్వతమైన యోచన లేదా విశ్వము కొరకు ఆయన కలిగి ఉండిన శాశ్వతమైన ప్రణాళికకు సంబంధించినదిగా ఉంది. ఈ బోధనను లేఖనములో చూచు విషయములో కొన్ని క్రైస్తవ సమూహములు విఫలమైనప్పటికీ ఈ పాఠములో మనము తెలియజేయ విషయములన్నీ దేవునికి మార్పులేని ప్రణాళిక ఉందని మరియు ఈ ప్రణాళిక చరిత్ర మొత్తాన్ని శాసిస్తుందనే నమ్మకము మీద నిర్మించబడ్డాయి. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ను సంబోధిస్తూ ఈ సిద్ధాంతమును సాంప్రదాయ పద్ధతిలో సంగ్రహించుట సహాయకరముగా ఉంటుంది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 3వ అధ్యాయము 1వ పేరాలో దేవుని యొక్క శాశ్వతమైన ప రణాళికను గూర్చి మనము ఈ మాటలను చదువుతాము. దేవుడు నిత్యత్వములో తన యొక్క చిత్త ప్రకారం అత్యంత జ్ఞానయుక్తమైన మరియు పరిశుద్ధమైన ప్రణాళిక ద్వారా స్వేచ్ఛగా మరియు మార్పు లేని విధముగా జరిగిన వాటినన్నిటినీ నియమించాడు. ఈ ఒప్పుకోలు ప్రకటన దేవుని యొక్క సార్వభౌమత్వమును స్పష్టమైన మార్గములో వ్యక్తపరుస్తుంది. సులభంగా చెప్పాలంటే దేవుడు విశ్వము యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది సమగ్రమైనది మరియు అది ఎన్నటికీ విఫలము కాదు. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఈ ప్రణాళికను గూర్చి తన పత్రికలలో మాట్లాడాడు. ఉదాహరణకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో అతడు ఈ మాటలు వ్రాశాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అపోస్తలుని ఆలోచన ప్రకారం దేవుని ప్రణాళికలో సమస్తము ఉన్నాయి మరియు ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు సమస్తమును జరిగించుచున్నాడు. ప్రవక్త అయిన యెషయా దేవుని యొక్క ఈ సమగ్రమైన ప్రణాళికను గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 నుండి 11వ వచనాలలో ప్రవక్త మాట్లాడిన ఈ మాటలను మనము చదువుదాము. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడునూ లేడు. ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు నేనే చెప్పియున్నాను. దాని నెరవేర్చదను, ఉద్దేశించియున్నాను, సఫలపరిచెదను. దేవుని నిర్వీకారతను గూర్చిన బైబిల్ సిద్ధాంతమును ప్రవక్తలు విశ్వసించారు అని అర్థము చేసుకునుట చాలా ప్రాముఖ్యమైన విషయముగా ఉంది. దేవుడు తన యొక్క స్వభావములోను, తన యొక్క నిబంధన వాగ్దానములలోను మరియు విశ్వము ఎడల ఆయన కలిగి ఉన్న తన శాశ్వతమైన ప్రణాళికలోను మార్పు లేనివానిగా ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు చరిత్రలో ఏమి జరిగినను దేవుడు ఎల్లప్పుడూ తన స్వభావములో నిజాయితీగా ఉంటాడు అని ప్రవక్తలు అర్థము చేసుకున్నారు. ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానములను స్థిరపరుస్తాడని వారు అర్థము చేసుకున్నారు. మరియు దేవుని యోచన మరియు సమస్తము మీద ఆయన కలిగి ఉన్న నియంత్రణ ఎన్నటికీ విఫలము కావు అని కూడా వారు తెలుసుకున్నారు. మనము ప్రవచన గ్రంథములను చదివినప్పుడు అనేకసార్లు భయంకరమైన సంఘటనలు జరగడం మనం గమనిస్తాము. అయితే దేవుని నిర్వీకారత ఎడల వారు కలిగి ఉన్న ఈ నిశ్చయత వారిని నిలబెట్టింది. దేవుని నిర్వీకారత ప్రవక్తల యొక్క ప్రవచనములన్నిటికీ నేపథ్యమును ఏర్పరుస్తుంది అని మనము చూశాము గనుక దీనిలోని మరొక వైపును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నిర్వీకారత అను సిద్ధాంతము దేవుని దైవకృతము అను సిద్ధాంతముతో సమతుల్యము కలిగి ఉండాలి. విశ్వము పట్ల తాను కలిగి ఉన్న శాశ్వతమైన ప్రణాళికను జరిగిస్తున్నప్పుడు చరిత్రలో దేవుడు క్రియాత్మకముగా పాలు పంచుకునుటను దేవుని దైవకృతము అని నిర్వచించవచ్చు. లేఖనముల ప్రకారం దేవుడు తన యొక్క నిర్వీకారత ప్రణాళిక నెరవేర్చబడుటను చూస్తూ తన సృష్టి నుండి తనను తాను దూరము చేసుకోడు. బదులుగా తన యొక్క శాశ్వత ప్రణాళికలో ఆయన తన పాత్రను పోషించువానిగా ఉన్నాడు. ఇందుమూలముగానే బైబిల్ ఎల్లప్పుడూ దేవుని గూర్చి సజీవుడైన దేవుడు అని మాట్లాడుతుంది. చరిత్ర అనే వేదిక మీద ఆయన నటుడుగా ఉన్నాడు మరియు దైవకృతములో తన సృష్టితో ఎల్లప్పుడూ పాలు పంచుకుంటాడు గనుక ఆయన సజీవుడై ఉన్నాడు. మరోసారి ఈ విషయములను స్పష్టముగా అర్థము చేసుకునుటకు వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మనకు సహాయపడుతుంది. 5వ అధ్యాయము 2వ పేరాలో దేవుని దైవకృతమును గురించిన ఈ మాటలను మనము చదువుతాము. మొదటి కారకమైన దేవుని యొక్క ఆజ్ఞలు మరియు పూర్వజ్ఞానమునకు అనుబంధములో సమస్త విషయములు నిర్వికారతతోనూ మరియు పరిపూర్ణముగాను కలుగుతాయి. అయితే అదే దైవకృతము ద్వారా రెండవ కారకముల యొక్క స్వభావము ప్రకారము తప్పనిసరిగా స్వేచ్ఛగా లేక ఆకస్మికముగా అవి జరుగునట్లు ఆయన వాటిని నిర్దేశిస్తాడు. మొదటిగా దేవుని ప్రణాళిక విఫలం కాకుండా నిర్వికారతగా మరియు పరిపూర్ణముగా నెరవేర్చబడుతుంది అని శాశ్వత దృక్కోణములో నుండి మనం ఇక్కడ చూస్తాము. అయితే చారిత్రక దైవకృత దృష్టికోణములో దేవుడు తన సృష్టిలో వివిధ మార్గములలో పాలు పంచుకునట ద్వారా తన శాశ్వత ప్రణాళికను జరిగిస్తాడు అని కూడా మనము చూస్తాము. ఆయన రెండవ కారకములు లేదా సృష్టి కారకములతో కనీసము మూడు మార్గములలో సంకర్షిస్తాడు. విషయములను క్రమపరచుట ద్వారా దేవుడు తన ప్రణాళికను జరిగిస్తాడు. తద్వారా అవి ఒకదానినొకటి తప్పనిసరిగా, స్వేచ్ఛగా లేదా అనిశ్చితముగా అనుసరిస్తాయి. ఈ వ్యత్యాసములు ముఖ్యమైనవి కాబట్టి వీటిని మరికొంత వివరిద్దాము. కొన్నిసార్లు దేవుని దైవకృతము విషయాలను తప్పనిసరిగా జరిగించుటకు కారణమవుతుంది. ప్రకృతి యొక్క సాధారణ నియమములు అనగా గురుత్వాకర్షణ నియమము వంటి నియమముల ప్రకారం జరిగే విషయములు ఇక్కడ మన మనస్సులో ఉన్నాయి. ప్రకృతి నియమములు దైవకృతము యొక్క ప్రవచన మరియు తప్పనిసరి పద్ధతులను అందిస్తాయి. అయితే అదే సమయములో కొన్ని విషయాలు స్వేచ్ఛగా జరుగుతాయని కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ చెబుతుంది. మరో మాటలో అవి మానవ కోణము నుండి యాదృచ్ఛికముగా కనిపిస్తాయి. పాచికలను వేయుట, వాతావరణ పద్ధతులు మరియు జీవితములో ఇలాంటి ఇతర విషయములు దేవుని నియంత్రణలో ఉంటాయి. అయితే అవి మానవ కోణము నుండి యాదృచ్ఛికముగా లేదా స్వేచ్ఛగా సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి. చివరిగా చరిత్రలో కొన్ని విషయములు అనిశ్చితముగా జరుగుతాయని కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మనకు చెబుతుంది. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఎల్లప్పుడూ వీటన్నిటి మీద నియంత్రణ కలిగి ఉన్నాడు. కానీ మానవ ఎంపిక యొక్క అనిశ్చితత్వముతో సంకర్షించుట ద్వారా ఈ విషయములలో చరిత్ర యొక్క దిశను ఆయన నియంత్రించాడు. ప్రవక్తలు దేవుని ప్రణాళిక విఫలం కాకుండా ఖచ్చితముగా నెరవేర్చబడుతుందని నమ్మడం మాత్రమే కాకుండా దేవుని ప్రణాళికలో మానవుని ఎంపిక మరియు మానవుని స్పందన కూడా ఉంటాయని నమ్మారు. ప్రవచన పరిచర్యలో ఈ వాస్తవము కేంద్ర పాత్రను పోషించింది గనుక దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దైవ నిర్వీకారత మరియు దైవకృతం యొక్క నేపథ్యమును దృష్టిలో ఉంచుకుని మనము మన యొక్క రెండవ అంశమును చూద్దాము. ప్రవచనములు మరియు అనిశ్చితములు. ఇప్పటి వరకు దేవుడు తన ప్రణాళికను కొన్నిసార్లు మానవుని ఎంపిక యొక్క అనిశ్చితముల ద్వారా జరిగిస్తాడు అని మనం చూశాము. ఈ సమయములో ఈ మానవుని అనిశ్చితముల రకములు పాత నిబంధన ప్రవచన గ్రంథములలోని ప్రవచనముల మీద ముఖ్యమైన ప్రభావమును కలిగి ఉన్నాయి అని మనము చూడబోతున్నాము. ప్రవచనమునకు మరియు ఆ ప్రవచన నెరవేర్పుకు మధ్య మానవుని ఎంపిక యొక్క జోక్యము చరిత్ర ఫలితము మీద గణనీయమైన ప్రభావమును చూపుతుంది. ప్రవచనములు మరియు అనిశ్చితములకు మధ్య సంబంధమును గురించి వివరించాలంటే మనము రెండు అంశములను దృష్టించాలి. మొదటిగా మనము ఆశించాలని బైబిల్ బోధించే సాధారణ నమూనాలు, మరియు రెండవదిగా ఈ క్రియాశీలత యొక్క కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు. ప్రవచనములు మరియు చారిత్రక అనిశ్చితములను కలిగి ఉన్న సాధారణ లేక ప్రధాన నమూనాను మొదటిగా చూద్దాము. ఈ సాధారణ నమూనాను చూచటలో మనకు సహాయపడే ఉత్తమమైన వాక్యభాగము యిర్మీయా గ్రంథము 18:1-10. ఈ వాక్యభాగము చాలా ప్రాముఖ్యమైనది గనుక మనము దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ వాక్యభాగములోని మూడు కోణములను మనము చూద్దాము. మొదటిగా 18:1-4 యిర్మీయా యొక్క పరిశీలన, రెండవదిగా 5-6 దేవుని యొక్క వివరణ, మరియు మూడవదిగా 7-10 దేవుని విశదీకరణ. 1-4 యిర్మీయా చేసిన పరిశీలనను వినండి. యెహోవా యొద్దు నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. కుమ్మరి ఇంటికి వెళ్ళమని దేవుడు యిర్మీయాకు చెప్పాడు. యిర్మీయా కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ కుమ్మరి జిగటి మట్టితో ఒక కుండను తయారు చేయడం మరియు జిగటి మట్టి విడిపోయినప్పుడు దానిని మరి ఒక విధముగా రూపొందించుటను చూశాడు. కుమ్మరి జిగటి మట్టి ముద్దను తీసుకుని తనకు యుక్తమైన విధముగా దానిని రూపొందించాడు. కుమ్మరి ఇంటిలో యిర్మీయా చేసిన పరిశీలనలో ఒక ముఖ్యమైన చిత్రాత్మక విలువ ఉంది. దానిని యిర్మీయా చూడాలని దేవుడు ఆశించాడు. కాబట్టి 5-6 వచనములలో ఈ అనుభవం యొక్క ప్రాముఖ్యతను దేవుడు యిర్మీయాకు చెప్పాడు. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. బైబిల్లోని ఈ భాగం చాలామంది ఊహించున్నట్లుగానే వ్యాఖ్యానించబడుతుంది. కుమ్మరి యెహోవాను సూచిస్తున్నాడు మరియు జిగటి మంటి ఇజ్రాయేలును సూచిస్తుంది. ఈ వాక్యభాగము స్పష్టము చేస్తున్నట్లుగానే కుమ్మరి జిగటి మంటితో వ్యవహరిస్తున్న రీతిగానే దేవుడు తన ప్రజలను తన యుక్తమైన విధముగా మలుచుకునే హక్కును కలిగి ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మనము చూచినట్లుగా దేవుడు తన యొక్క నిర్వికారత స్వభావమును లేదా ఆయన నిబంధనలను లేదా ఆయన యొక్క శాశ్వతమైన ప్రణాళికను ఉల్లంఘించడు. అయితే ఈ పరిమితులలో దేవుడు తన ప్రజలతో వ్యవహరించే విషయములో భిన్నముగా ఉండుటకు స్వతంత్రుడై ఉన్నాడు. కుమ్మరిని పరిశీలించుటను మరియు దేవుని యొక్క వివరణను మనసులో ఉంచుకుని ఈ సంఘటనను దేవుడు ఎలా విశదీకరించాడో చూచే స్థితిలో మనము ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే కుమ్మరి మరియు కుండ అను ఈ చిత్రీకరణను దేవుడు ప్రవచనాత్మక వ్యక్తీకరణకు అనుసంధానించాడు. మొదటిగా 7-8 వచనములలో దేవుడు తీర్పును గూర్చిన ప్రవచనములను ప్రస్తావించాడు. దాని పెళ్లగింతుననియూ విరుగగొట్టుదుననియూ నశింపజేయుదుననియూ ఏదో యొక్క జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవుడు పరిస్థితిని గూర్చి వివరించిన విధానమును గమనించండి. ఏ సమయములోనైనా ఏ రాజ్యము మీదికైనా తీర్పును ప్రకటించగలను అని ఆయన చెప్పాడు. అయినను పశ్చాత్తాపము అను చారిత్రక అనిశ్చితము జరిగితే అప్పుడు దేవుడు దయచూపిస్తాడు. ప్రవచించబడిన విధముగా నెరవేర్పు జరగకపోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మానవ ఎంపిక యొక్క చారిత్రక అనిశ్చితము తీర్పును గూర్చిన ప్రవచనమును దేవుడు నెరవేర్చు విధానములో పెద్ద తేడాను కలిగిస్తుంది. ఈ సూత్రము ఇతర రకమైన ప్రవచనములకు కూడా వర్తిస్తుందని చూపించుటకు 9-10 వచనములలో దేవుడు ఆశీర్వాద ప్రవచనములను గూర్చి మాట్లాడాడు. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. సమాంతర పరిస్థితిని గమనించండి. ఏ సమయములోనైనా ఏ రాజ్యమును గూర్చి అయినా భద్రత మరియు శ్రేయస్సు అను ఆశీర్వాదములను గూర్చి ఆయన ప్రకటించగలడు. అయితే తిరుగుబాటు మరియు అవిధేయత అను చారిత్రక అనిశ్చితములు జరిగితే తత్ఫలితముగా దేవుడు తాను ఉద్దేశించిన మేలును చేయడు. మనం ప్రతి బైబిల్ ప్రవచనమునకు అనువర్తించగల ఒక సూత్రమును యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయం మనకు బోధిస్తుంది. తీర్పు మరియు ఆశీర్వాదముల ఎడల మానవులు స్పందించే విధానమును ఆధారము చేసుకుని ప్రతిస్పందించడానికి తాను స్వతంత్రుడయ్యున్నాడని దేవుడు యిర్మీయాకు చెప్పాడు. బైబిల్ ప్రవచనమును మనం పరిశీలించుచుండగా ప్రజలు ప్రవచన మాటలకు ఎలా స్పందించారో దేవుడు ఎల్లప్పుడూ గమనించాడు. దానిని బట్టి తమ భవిష్యత్తుకు ఏమి చేయాలో నిర్ణయించాడు అని మనము చూస్తాము. ఇప్పుడు ప్రవచనములు మరియు అనిశ్చితముల యొక్క సాధారణ సూత్రమును మనము చూశాము గనుక ఈ సూత్రము ఏ విధముగా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలను చూడడానికి ఇది సహాయపడుతుంది. ప్రవచనముల నెరవేర్పులో మానవ ఎంపిక యొక్క అనిశ్చితము కలిగించిన పెద్ద తేడాను గూర్చి బైబిలులో లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్రియాశీలకము కనిపించే 2 ఉదాహరణలను మాత్రం మనం చూద్దాము. మొదటిగా ప్రవక్త అయిన షెమయా చెప్పిన ప్రవచనము, తదుపరి యోనా ప్రవచనము. మొదటిగా షెమయా ప్రవక్త యొక్క ప్రవచనమును చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో తీర్పును గూర్చి షెమయా ప్రవక్త పలికిన మాటలను మనం చదువుదాము. ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును శీర్షకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ఈ ప్రవచనములో షెమయ ఎటువంటి స్పష్టమైన షరతులను ఇవ్వలేదని గమనించండి. ప్రవక్తల యొక్క పరిచర్యలను గూర్చి అవగాహన లేని వారికి షెమయ దేవుని యొక్క శాశ్వతమైన మారని ఆజ్ఞను వెల్లడించినట్లు అనిపిస్తుంది. అయితే రెహబాము మరియు యూదా నాయకులకు దీనిని గూర్చి తెలుసు. ఈ మాటలు కేవలము దేవుని నుండి వచ్చిన హెచ్చరిక మాత్రమే అయ్యున్నవి. వారు పశ్చాత్తాప పడకపోతే దేవుడు అనుకున్నది చేస్తాడని హెచ్చరించు హెచ్చరిక మాత్రమే అయ్యున్నదని వారు ఆశించారు. కాబట్టి 12:6 మనం ఈ మాటలు చదువుతాము. అప్పుడు ఇజ్రాయేలీయుల అధిపతులను రాజులను తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. రెహబాము మరియు ఇజ్రాయేలీయుల అధిపతులు తీర్పును గురిచిన ప్రవచనమును వినినప్పుడు వారికి ఏమి చేయాలో తెలుసు. వారు పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ దేవునికి మొర్రపెట్టుచు ఆయన కనికరము కొరకు కనిపెట్టవలసి ఉండెను. మనము ఈ వాక్యభాగమును చదువుట కొనసాగించుచుండగా విధేయతతో కూడిన ప్రార్థన అను చారిత్రక అనిశ్చితము షెమయా యొక్క ప్రవచనము మీద నాటకీయమైన ప్రభావమును చూపుతుంది. వాస్తవంగా చెప్పాలంటే షెమయా స్వయంగా ఈ ప్రభావమును గుర్తించాడు. యూదా అధిపతులు పశ్చాత్తాపపడిన తరువాత అతడు ఏమి చెప్పాడో వినండి. 7:8 మనము ఈ మాటలు చదువుతాము. వారు తమ్మును తాము తగ్గించుకునుట యెహోవా చూచెనుగొనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులయ్యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుదురు. షెమయా యొక్క పరిచర్య నేటి ప్రసంగికుల వలె ఉన్నదని ఈ వాక్యభాగము స్పష్టము చేస్తుంది. ప్రజలను శాశ్వతముగా నాశనము చేయుటకు కాదుగాని ప్రజలు ఈ హెచ్చరికను విని మారుమనసు పొంది దేవుని కృప పొందుకుంటారు అను ఉద్దేశ్యముతో తీర్పు రాబోవచ్చున్నదని అతడు హెచ్చరించాడు. కాబట్టి మానవుని యొక్క ప్రార్థనా ప్రతిస్పందన షెమయా ప్రవచనము నెరవేర్చబడే విధానములో గణనీయమైన వ్యత్యాసమును చూపింది. ఈ సందర్భములో షెమయా ప్రవచనము పరిపూర్ణముగా తారుమారు కాలేదుగాని అది మృదువు చేయబడింది లేదా సున్నితము చేయబడింది. తద్వారా యెరూషలేము మీద జరిగిన దాడి అనుకున్నంత తీవ్రముగా లేకపోయింది. ప్రవచనం ఎడల మానవుని ప్రతిస్పందన యొక్క ప్రభావమును గూర్చిన 2వ యోనా గ్రంథములో కనిపిస్తుంది. యోనా కథ మనందరికీ సుపరిచితమైనది. రాబో తీర్పును ప్రకటించడానికి దేవుడు యోనాను నినెవే పట్టణమునకు పంపాడని మనకు తెలుసు. యోనా గ్రంథము 3:4 యోనా ఇలా చెప్పాడు. ఇక 40 నినెవే పట్టణము నాశనమగును. ఈ ప్రవచనము కంటే సులభమైనది ఏముంటుంది? నినివే పట్టణము నాశనము కావడానికి ఇంకా 40 మాత్రమే ఉందని యోనా ప్రకటించాడు. ఒకవేళ మరియు కానీ అనే మాటలే లేవు. అయితే ఏమి జరిగింది? ఏమి జరిగిందో మిగిలిన అధ్యాయం చెబుతుంది. నినివే రాజు ప్రజలు మరియు తమ జంతువులు అన్నీయూ గోనిపట్టా కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడ్డారు. 3:7-9 రాజు ఇలా ప్రకటించాడు. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టా కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. సులభంగా చెప్పాలంటే పశ్చాత్తాపము అను చారిత్రక అనిశ్చిత జోక్యము ప్రవచనము నెరవేరబడకముందే జరిగింది. ప్రజలు తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకుని పశ్చాత్తాపడ్డారు. మరియు చారిత్రక అనిశ్చితము యొక్క ఫలితం ఏమిటి? 3:10 మనం ఈ మాటలను చదువుతాము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. యోనా ప్రవచనం యొక్క నెరవేర్పు నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపము ద్వారా బహుగా ప్రభావితమయ్యింది. 4:2 అతడు తరువాత ఈ విధముగా దేవునికి ఫిర్యాదు చేశాడు. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడువయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొన్నాను. అతడు ఈ ప్రవచనమును ఇచ్చినప్పటికీ కూడా దేవుడు పట్టణమును నాశనము చేయుడు అని యోనాకు తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే 100 సంవత్సరముల తర్వాత మాత్రమే నినివే పట్టణము బబులోనీయుల చేతిలో నాశనము చేయబడింది. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయం యొక్క సాధారణ సూత్రము నుండి మరియు ఈ 2 నిర్దిష్ట ఉదాహరణముల నుండి మానవ ఎంపిక యొక్క అనిశ్చితము ప్రవచనములు నెరవేర్చబడి విధానముల మీద అనేక మార్లు ప్రభావం చూపింది అని మనం చూస్తాము. దేవుడు కొన్నిసార్లు తీర్పును లేదా ఆశీర్వాదమును తలక్రిందలు చేస్తాడు. కొన్నిసార్లు ఆశీర్వాదమును సున్నితము చేస్తాడు లేదా తీర్పును తగ్గిస్తాడు. ఇంకొన్నిసార్లు ప్రవచనము ఎడల మానవుల యొక్క స్పందనను బట్టి తీర్పులను లేదా ఆశీర్వాదములను ఎక్కువ చేస్తాడు. చారిత్రక అనిశ్చితములు ప్రవచన నెరవేర్పులను ప్రభావితము చేస్తాయి అని మనం ఇప్పటి వరకు చూశాము గనుక ఇప్పుడు 2వ అంశమును చూద్దాము. పాత నిబంధన విశ్వాసులు ఒక ప్రవచనమును గూర్చి వినినప్పుడు వారు ఎటువంటి నిశ్చయత లేదా విశ్వాసము కలిగి ఉండేవారు? ప్రవక్తలు చెప్పిన ప్రవచనములను దేవుడు నెరవేర్చుతాడు అని వారు ఎంత నమ్మకముగా ఉండేవారు? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు పాత నిబంధన ప్రవచన గ్రంథములలో మనము కనుగొనే ప్రవచనములను సమీక్షించుట సహాయకరముగా ఉంటుంది. మునుపటి పాఠములలో మనము చూసినట్లుగా పాత నిబంధన ప్రవచనములను మనము అమర్చగల ఒక అక్షం నిబంధన ఆశీర్వాదములు మరియు తీర్పుల మధ్య వ్యత్యాసము అయ్యున్నది. ప్రవచనాత్మక ప్రవచనములను ప్రకృతి మరియు యుద్ధము ద్వారా దేవుని ఆశీర్వాదములుగాను మరియు ప్రకృతి మరియు యుద్ధము ద్వారా ఆయన తీర్పులుగాను వర్గీకరించవచ్చును. మునుపటి పాఠములో కూడా మనము మరొక అమర్చబడిన అక్షాన్ని చూశాము. ప్రవచనాత్మకమైన ప్రవచనములన్నీ గొప్ప మరియు తక్కువ తీర్పులు మరియు ఆశీర్వాదముల పరిధిలో ఉంటాయి. ప్రవక్తలు అనేక రకములైన కొద్దిపాటి ఆశీర్వాదములు మరియు తీర్పులను ప్రస్తావించినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అయితే గొప్ప తీర్పు చెరగాను మరియు గొప్ప ఆశీర్వాదము చెర నుండి విమోచనగాను ఉన్నాయి. ప్రవచనాత్మక ప్రవచనములను గూర్చిన ఈ ప్రాథమిక విధానం ప్రవక్తలు తమ వాస్తవిక శ్రోతలకు ఇచ్చిన ప్రాథమిక సందేశమును చూడడానికి మనకు సహాయపడుతుంది. అయితే ఈ సమయములో మన ప్రవచనాత్మక ప్రవచనముల యొక్క అమరికకు మనము 3వ కోణమును జతపరచాలి. పాత నిబంధన ప్రవక్తలు తమ శ్రోతలకు ఎక్కువ లేదా తక్కువ ఆశీర్వాదములు మరియు తీర్పులను గూర్చి చెప్పడం మాత్రమేగాక ఒక విధముగా లేదా మరొక విధముగా ఈ తీర్పులను కొనసాగించడానికి దేవుడు కలిగి ఉండిన సంకల్పం యొక్క స్థాయిని కూడా వారు సూచించారు. వర్ణపటం యొక్క ఒకవైపున ఒక నిర్దిష్టమైన విషయమును నెరవేర్చుటకు దేవునికి చాలా తక్కువ స్థాయి సంకల్పము ఉందని ప్రవక్తలు తమ శ్రోతలకు చెప్పారు. వర్ణపటం యొక్క మరొక వైపున ప్రవచనములను నెరవేర్చుటకు దేవుడు ఉన్నతమైన సంకల్పమును కలిగి ఉన్నాడని వారు సూచించారు. ప్రవచనమును నెరవేర్చుటకు దేవుడు ఎక్కువ లేదా తక్కువ సంకల్పం కలిగి ఉన్నాడని ప్రవక్తలు మాట్లాడినప్పుడు వారు ఆయనను గూర్చి మానవరీత్యా మాట్లాడుతున్నారు అని జ్ఞాపకముంచుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని శాశ్వతమైన మారని ప్రణాళిక ప్రకారం ఆయన తాను కోరుకున్నదంతా ఎల్లప్పుడూ నెరవేర్చుతాడు. అయితే దేవుడు మానవ సృష్టితో మాట్లాడుతున్నప్పుడు మరియు ఆయన ప్రణాళికను దైవకృతములో కొనసాగించుచున్నప్పుడు కొన్నిసార్లు ఆయన యొక్క సంకల్పము చాలా అధికముగా ఉన్నట్లు ఆయన బయలుపరిచాడు మరియు మరికొన్నిసార్లు ఆయన సంకల్పం చాలా అల్పముగా ఉందని బయలుపరిచాడు. పాత నిబంధన ప్రవచనముల యొక్క ఈ కోణమును చూచుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే మనము దేవుని సంకల్పం యొక్క వర్ణపటములో 4 వేర్వేరు బిందువులను చూద్దాము. మొదటిగా, దేవుడు చరిత్రను ఒక దిశలో లేదా మరొక దిశలో ప్రయాణించున్నట్లు నిర్ధారించలేదని వెల్లడిపరుచు అనేక ప్రవచనములను ప్రవక్తలు ప్రవచించారు. వారు నిర్దిష్టమైన షరతులతో తమ ప్రవచనములను అర్హమైనవిగా ఎంచుట ద్వారా ఇలా చేశారు. పాత నిబంధన ప్రవచన గ్రంథములలో ఎడల అప్పుడు అను ప్రకటనల రూపములో ఉన్న నిర్దిష్టమైన షరతులు అనేకసార్లు కనిపిస్తాయి. ఉదాహరణకు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలలో షరతులతో కూడిన ఈ ప్రవచనమును మనం చదువుతాము. మీరు సమ్మతించి నా మాట వినినేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడినేడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యభాగములలో దేవుని ప్రజలకు ఎంపిక ఉందని ప్రవక్తయైన యెషయా స్పష్టముగా చెప్పాడు. వారు యెహోవాకు లోబడిన ఎడల వారు ఆశీర్వదించబడతారు. వారు లోబడిన ఎడల తీర్పును పొందుతారు. అనేకసార్లు చరిత్ర ప్రయాణించు దిశ పట్ల దేవుడు ఇంకనూ బాహాటముగా ఉన్నాడని ప్రజలకు తెలియజేయుటకు మరియు వారు చేసుకునే ఎంపికల ద్వారా ఆ దిశ ప్రభావితము చేయబడుతుంది అని ప్రజలకు తెలుపుటకు ప్రవక్తలు ఈ రకమైన షరతులను సూచిస్తారు. సంకల్పం యొక్క అక్షములోని రెండవ బిందువు షరతులు లేని ప్రవచనములలో కనిపిస్తుంది. ఈ వాక్యభాగములు భవిష్యత్తును గూర్చి సులభమైన ప్రకటనలుగా ఉన్నాయి. వీటిలో ఎటువంటి నిర్దిష్టమైన షరతులు ఉండవు. అలాంటి సందర్భములలో భవిష్యత్తును ఒక నిర్దిష్ట దిశలో నడిపించుటకు దేవుడు మరింత సంకల్పం కలిగి ఉన్నాడని ప్రవక్తలు వెల్లడించారు. అయితే మానవులు అధికముగా స్పందించుట ద్వారా సంఘటనలు మరొక దిశను తీసుకునే అవకాశం ఉందని ఈ ప్రవచనముల యొక్క ఫలితముల ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి ప్రవచనమును గూర్చిన ఒక ఉదాహరణను ఇప్పటికే మనము చూశాము. యోనా గ్రంథము 3:4 ప్రవక్త ఈ మాటలు చెప్పాడు. ఇక 40 నినివే పట్టణము నాశనమగును. ఈ ప్రవచనములో ఎటువంటి నిర్దిష్ట షరతులు లేవు. మరియు దేవుడు పట్టణమును నాశనము చేయుటకు నిర్ణయించుకున్నాడు అని ప్రవక్త అయిన యోనా స్పష్టము చేశాడు. అయినప్పటికీ నినివే పట్టణములో ప్రాముఖ్యమైన మరియు విస్తృతమైన పశ్చాత్తాపము కలుగుట వలన దేవుడు ఆ పట్టణముకు విరోధముగా ఇచ్చిన తీర్పును ఆలస్యం చేశాడు. నిబంధన ఆశీర్వాదములు షరతులు లేని ప్రవచనముల రూపములో కూడా కనిపిస్తాయి. హగ్గయి గ్రంథము 2:21-23 జెరుబ్బాబెలుకు హగ్గయి ఏమి చెప్పాడో వినండి. యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రయుంగరముగా చేతును. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. ఇజ్రాయేలు చుట్టూనున్న రాజ్యములను నాశనము చేసి ఆయన ప్రజల మీద జెరుబ్బాబెలును రాజుగా నియమించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈ వాక్యభాగము స్పష్టము చేస్తుంది. ఇక్కడ షరతులు ఏమీ లేవు. అయినను ఇది ఎన్నడూ జరగలేదని మనకు తెలుసు. జెరుబ్బాబెలు దేవుని ప్రజల మీద రాజుగా నియమించబడలేదు మరియు ఇజ్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యములు నాశనము చేయబడలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే చెరతరువాత సమాజము యెహోవాకు విధేయత చూపుటలో విఫలమయ్యింది మరియు ఈ మానవ అనిశ్చితము ప్రవచనము నెరవేర్చబడిన విధానము మీద ప్రభావం చూపింది. దేవుడు అనేక సాధ్యతలను అనుసరించుటకు సముఖత కలిగి ఉన్నాడని కొన్ని ప్రవచనములు సూచించుచున్నప్పటికీ సంఘటనలను నిర్దిష్ట దిశలో జరిగించడానికి దేవుడు ఒక ఉన్నతమైన సంకల్పమును కలిగి ఉన్నాడని కూడా ప్రవక్తలు కొన్నిసార్లు సూచిస్తారు. దేవుడు కొన్ని ప్రవచనములను ధృవీకరించాడు అని చూపించుట ద్వారా వారు దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పమును తెలియజేశారు. పాత నిబంధన ప్రవక్తలు తమ ప్రవచనములను ధృవీకరించడానికి 2 ప్రాథమికమైన మార్గములు ఉన్నాయి. మొదటిగా, దేవుడు తన ఉన్నతమైన సంకల్పమును పదాలతో సూచించాడు. 2, ఆయన తన ఉద్దేశ్యములను సూచనల ద్వారా చూపించాడు. దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన మౌఖిక ధృవీకరణలను మొదటిగా చూద్దాము. మౌఖిక ధృవీకరణను గూర్చిన ఒక ఉత్తమ ఉదాహరణ ఆమోసు గ్రంథము 1 కనిపిస్తుంది. ప్రవక్త అయిన ఆమోసు తన గ్రంథములోని 3:3 ఏమి చెప్పాడో వినండి. దమస్కు 3-4 చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. నేను తప్పకుండా దాని శిక్షింతును అను మాటలు ఈ అధ్యాయములోని ప్రవచనముల యొక్క పునరావృత లక్షణమును ఏర్పరుస్తాయి. దేవుడు ఈ మాటలను పదే పదే ఎందుకు చెప్పాడు? ఈ తీర్పులను కొనసాగించడానికి తనకు ఉన్నతమైన సంకల్పం ఉందని ఆయన చెప్పాలనుకున్నాడు. అయితే ఈ ధృవీకరణ దేవుని తీర్పును నివారించడానికి వేరే మార్గం లేదు అని అర్థమిస్తుందా? హృదయపూర్వకమైన మరియు సంపూర్ణమైన పశ్చాత్తాపము దేవుని కోపమును చల్లార్చుతుంది అని ప్రవక్త చాలా స్పష్టముగా చెప్పాడు. ఆమోసు గ్రంథము 5:4-6 దేవుడు ఏమని చెప్పాడో వినండి. ఇజ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్నాశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడలా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. ఇజ్రాయేలు మీదికి కూడా దేవుడు తన అగ్నిని పంపించడానికి నిశ్చయించుకున్నాడు అని ఆమోసు గ్రంథము 1:2 తెలియజేస్తున్నాయి. అయితే హృదయపూర్వకమైన మరియు విస్తృతమైన పశ్చాత్తాపము దేవుని ఉగ్రత మీద ప్రభావము చూపుతుంది అని ఈ వాక్యభాగం స్పష్టము చేస్తుంది. పాత నిబంధన గ్రంథములోని అనేక వాక్యభాగములు ఈ విధముగానే ఉన్నాయి. ప్రవక్తలు ఆయన యొక్క సంకల్పమును ధృవీకరించడానికి పదములను ఉపయోగించుట ద్వారా దేవుడు ఎంత ఉన్నతమైన సంకల్పమును కలిగియున్నాడో సూచించారు. తమ శ్రోతలు దేవునిని ఆసక్తిగా వెదకాలని మరియు హృదయపూర్వకముగా పశ్చాత్తాపము పొందునట్లు వారిని ప్రోత్సహించాలని వారు ఈ విధముగా చేశారు. ప్రవక్తలు దేవుని ఉన్నతమైన సంకల్పం యొక్క మౌఖిక ధృవీకరణలను మాత్రమే జోడించలేదుగాని వారి ప్రవచనములను సూచనలతో జోడించుట ద్వారా దైవిక ఉద్దేశ్యమును ఉన్నత స్థాయిలో వెల్లడించారు. పాత నిబంధన అంతటా దేవుడు కొన్ని పనులు చేయడానికి ఉన్నతమైన సంకల్పం కలిగియున్నాడు అని స్పష్టము చేయడానికి ప్రవక్తలు వివిధ సూచనలను మరియు సూచక క్రియలను చేసినట్లు మనము చూస్తాము. ప్రవచనముతో పాటుగా సూచన ఉన్నప్పుడు ప్రవక్త ప్రవచించిన దానిని జరిగించడానికి దేవుడు గట్టి సంకల్పం కలిగియున్నాడు అని అది స్పష్టము చేస్తుంది. దీనిని గూర్చిన ఒక ఉత్తమమైన ఉదాహరణ యెషయా గ్రంథము 7వ అధ్యాయములో కనిపిస్తుంది. సిరియనులు మరియు ఇజ్రాయేలీయులు తన మీదకి దండెత్తి వస్తున్నప్పుడు దేవునిని విశ్వసించాలని యెషయా అహాజును హెచ్చరించిన విషయమును మీరు జ్ఞాపకముంచుకోండి. అయితే అహాజు తిరస్కరించినప్పుడు 7వ అధ్యాయం 11వ వచనములో దేవుడు అతనితో ఈ మాటలు చెప్పాడు. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైననూ సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైననూ సరే. దేవుడు తనను చూసుకుంటాడని యెషయా రాజుకు హామీ ఇచ్చాడు, కాని ఆహాజు కపటత్వముతో నిరాకరించాడు. కాబట్టి దేవుడు ఒక సూచన ఇచ్చాడు, అయితే అది రక్షణను గూర్చిన సూచనగా కాకుండా నాశనమును గూర్చిన సూచనగా మారింది. కాబట్టి ప్రవక్తలు షరతులతో కూడిన ప్రవచనములను మరియు షరతులు లేని ప్రవచనములను మాత్రమే కాకుండా వారు తమ ప్రవచనములను మాటలు మరియు సూచనలతో ధృవీకరిస్తూ ఒక నిర్దిష్ట దిశలో వెళ్లడానికి దేవునికి ఉన్నతమైన సంకల్పము ఉందని వెల్లడించారు. 4వ రకమైన ప్రవచనము దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన దానిని పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాడు అని అనిశ్చితమైన విధముగా వెల్లడిస్తుంది. ఇటువంటి ప్రవచనములు దైవ నిబంధనల రూపమును సంతరించుకుంటాయి. ప్రవక్తల మాటలు చాలాసార్లు దేవుడు ఏదో చేస్తానని నిబంధన చేశాడు అని ప్రకటిస్తాయి. ఉదాహరణకు ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో షోమ్రోను పట్టణములోని ధనిక స్త్రీలను శత్రువులు పట్టుకుని పోతారు అని దేవుడు ప్రమాణము చేశాడు. ప్రవక్త దానిని ఎలా చెప్పాడో వినండి. యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణమేదనగా ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. మరొక ప్రమాణ సూత్రము ఎహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనములో కనిపిస్తుంది. అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. నీ హేయదేవతలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ప్రవక్తల ప్రవచనముతో పాటుగా ప్రమాణమును జతచేసినప్పుడు అది ఆ ప్రవచనమును నిబంధన నిశ్చయత స్థాయికి పెంచుతుంది. ఆయన చేయుదునని చెప్పినదంతయూ చేస్తానని దేవుడు తన నిబంధనలో ప్రమాణము చేశాడు. ప్రవక్తలు ప్రవచనమునకు దైవ ప్రమాణమును జతచేసినప్పుడు దేవుడు తాను చెప్పిన దానిని కొనసాగించడానికి ఖచ్చితముగా నిర్ణయించుకున్నాడు అని ఇది సూచిస్తుంది. ఇప్పుడు ప్రమాణముల ద్వారా ధృవీకరించబడిన ప్రవచనములను అమలు చేయడానికి దేవుడు పూర్తిగా నిర్ణయించుకున్నాడు అనేది వాస్తవముగా ఉండగా కొన్ని విధాలుగా చారిత్రక అనిశ్చితములు జోక్యము చేసుకునిన కొన్ని సందర్భములలో స్పందించడానికి దేవుడు స్వతంత్రుడై ఉన్నాడు అని కూడా మనము చూడాలి. తరచుగా ఎప్పుడు అనే ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ప్రవచనము విన్న ప్రజల యొక్క స్పందన ద్వారా సమయం ప్రభావితమవుతుంది. 2వదిగా ప్రవచనమును ఎవరు అనుభవిస్తారు అనే విషయం మాత్రం ఎల్లప్పుడూ మార్పు చెందదగినదిగా ఉంటుంది. 3వదిగా ప్రవచనము ఏ మాధ్యమము ద్వారా జరుగుతుంది అనే విషయం మాత్రం తరచుగా పేర్కొనబడదు. 4వదిగా ప్రవచనము ఎంత మేరకు నెరవేర్చబడుతుంది అనే విషయము ఎల్లప్పుడూ బాహాటమైన ప్రశ్నగానే ఉంటుంది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలలో కనిపించే తీర్పును గూర్చిన ప్రమాణమును గమనించండి. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను. ఇదే దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు. ఇంతకుముందు తన పుస్తకములో ఆమోసు తప్పించుకునే అవకాశము ఉన్నదని చెప్పినప్పటికీ ఈ సమయములో ఆమోసు షోమ్రోను పూర్తిగా నాశనము చేయబడుతుందని స్పష్టముగా ప్రకటించాడు. అయినప్పటికీ ఈ ప్రమాణం బహాటముగా ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వదు. ఉదాహరణకు ఎప్పుడు అను ప్రశ్న, ఈ నాశనము వెంటనే జరుగుతుందా లేదా వాయిదా వేయబడుతుందా, ఎవరు లేదా ఏ ప్రజలు నాశనము చేయబడతారు, చెరబట్టబడతారు లేదా ఎవరు తప్పించుకుంటారు అనేది ఇంకా బహాటముగానే ఉంది. మరియు ఏ మాధ్యమము ద్వారా దేవుడు నాశనము చేస్తాడు అనే విషయము కూడా స్పష్టము చేయబడలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎంత మేరకు ఈ నాశనము జరుగుతుంది అనేది కూడా బాహాటముగానే ఉంది. ఇజ్రాయేలీయులు ఇచ్చే స్పందనల వెలుగులో ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసి ఉంది. వారి ప్రార్థనలు మరియు పశ్చాత్తాపము, వారి తిరుగుబాటు మరియు ధిక్కరణ ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో విపరీతమైన వ్యత్యాసములను కలిగిస్తాయి. ఆశీర్వాదములను గూర్చిన దైవ ప్రమాణములో కూడా ఇటువంటిదే కనిపిస్తుంది. ఉదాహరణకు యెషయా గ్రంథము 62:8 చెర నుండి తిరిగి వచ్చిన వారితో చేయబడిన ఈ ప్రమాణమును మనము చదువుతాము. తన దక్షిణాస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమికి తిరిగి రప్పించదను అని ప్రమాణము చేసినట్లు ఈ వాక్యభాగము స్పష్టము చేస్తుంది. కాబట్టి ఈ ప్రవచనము జరుగుతుందని ప్రజలు నిశ్చయతతో ఉంటారు. అయినను జవాబు ఇవ్వబడిన ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. దేవుడు దీనిని ఎప్పుడు చేస్తాడు? వాగ్దాన భూమికి ఎవరిని తీసుకువస్తాడు? ఈ పునరుద్ధరణను ఏ మాధ్యమం ద్వారా నెరవేర్చుతాడు? ఈ పునరుద్ధరణ ఎంతమేరకు జరుగుతుంది? ప్రమాణాలతో ఉన్న ప్రవచనాలలో ఈ రకమైన ప్రశ్నలు ఎల్లప్పుడూ బాహాటముగానే ఉంటాయి. కాబట్టి భవిష్యత్తును ఒక మార్గములో లేదా మరొక మార్గములో మార్గనిర్దేశనము చేయుటకు దేవుడు విభిన్న సంకల్పములను కలిగి ఉన్నాడని పాత నిబంధన ప్రవక్తలు సూచించుటను మనము చూస్తాము. కొన్ని ప్రవచనములు విస్తృతముగా బాహాటమై ఉన్నట్లు అవి స్పష్టముగా సూచిస్తాయి. మరికొన్ని ఈ విషయములో అవ్యక్తముగా ఉంటాయి. ఇంకొన్ని ప్రవచనములు మాటలు మరియు సూచనల ద్వారా ధృవీకరించబడతాయి. మరియు చివరిగా కొన్ని ప్రవచనములు దైవ ప్రమాణముల ద్వారా ధృవీకరించబడతాయి. పాత నిబంధన ప్రవచన గ్రంథములను మనము అధ్యయనము చేయుచుండగా ప్రవచనములు మరియు చారిత్రక అనిశ్చితముల యొక్క జోక్యముకు మధ్య సంబంధమును జ్ఞాపకము చేసుకోవడం ఎల్లప్పుడూ ప్రాముఖ్యమైన విషయముగా ఉంది. ప్రవక్తలు చెప్పిన దానిని కొనసాగించడానికి దేవునికి వివిధ స్థాయిల సంకల్పం ఉంది. మరియు ఈ వివిధ స్థాయిల సంకల్పమును మనం జ్ఞాపకము చేసుకోకపోతే గొప్ప నష్టమును ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రవక్తలు తమ ప్రవచనముల యొక్క ఖచ్చితత్వము ఎలా అర్థము చేసుకున్నారో ఇప్పటి వరకు మనము చూశాము గనుక ప్రవచనాత్మక ప్రవచనముల యొక్క లక్ష్యాలను గ్రహించే స్థితిలో మనం ఉన్నాము. ప్రవక్తలు ప్రవచనములను ఎందుకు చెప్పారు? వారి ఉద్దేశ్యములు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పాలంటే మొదటిగా ప్రవచనముల యొక్క ఉద్దేశ్యమును గూర్చిన సుప్రసిద్ధ దృక్కోణములను మనం పరిశీలించాలి. రెండవదిగా సరి అయిన దృక్కోణములను పరిశీలించాలి. పాత నిబంధన ప్రవచనముల యొక్క ఉద్దేశ్యమును గూర్చి విస్తృతమైన ప్రబలిన ఒక అపార్థమును మొదటిగా చూద్దాము. పాత నిబంధన గ్రంథములోని ప్రవచనముల యొక్క ఉద్దేశ్యమును గూర్చిన ఒక ఆధిపత్య దృక్కోణం ఉంది అంటే దానిని పురోసూచన అను పదములో సంగ్రహించవచ్చు. మనకు తెలిసినట్లుగా వైద్య నిపుణులు భవిష్యత్ పరిణామము గూర్చి మాట్లాడేటప్పుడు వారు అనారోగ్యము లేక పరిస్థితి యొక్క ఫలితమును గూర్చి ఏమనుకుంటారో మనకు చెబుతారు. అనేక విధాలుగా చాలామంది క్రైస్తవులు ప్రవక్తలను ఈ విధముగానే అర్థము చేసుకున్నారు. ప్రవక్తలు కేవలం భవిష్యత్తును గూర్చి మాత్రమే చెబుతారు అని వారు అనుకుంటారు. రాబోవో విషయములను ముందుగా వారు సూచిస్తారు. ఇప్పుడు ఈ దృక్కోణములో వాస్తవికత అనే విషయం ఉంది. ఏ సమయములోనైనా దేవుడు ఈ మార్గములో లేదా ఆ మార్గములో వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు అని ప్రవక్తలు వెల్లడి చేశారు. అయినను చారిత్రక అనిశ్చితముల జోక్యము ప్రవచనములు నెరవేర్చబడు విధానము మీద ముఖ్యమైన ప్రభావము చూపుతుందని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. ప్రవచనమును గూర్చిన ఈ సుప్రసిద్ధ ఆలోచన వెనక ఒక వాక్యభాగము ఉంది. అది ద్వితీయోపదేశకాండము 18:20-22. ఈ వాక్యభాగములో ఒక ప్రవక్త నిజమైన ప్రవక్త లేదా అబద్ధ ప్రవక్త అని నిర్ణయించు ఒక ప్రమాణమును ఇజ్రాయేలుకు మోషే ప్రకటించాడు. 21వ వచనము ఇజ్రాయేలీయుల పక్షమున మోషే అడిగిన ప్రశ్న అయ్యున్నది. ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరనుకుని నేడల? 22వ వచనము ఈ ప్రశ్నకు జవాబిస్తుంది. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ఈ వాక్యభాగం యొక్క విస్తృతమైన అపార్థము ఈ విధముగా ఉంది. యెహోవా యొక్క నిజమైన ప్రవక్త ఏదైనా చెప్పినప్పుడు అది అతడు చెప్పినట్లు ఖచ్చితముగా జరిగి తీరాలి. అయితే నిజమైన ప్రవక్తను సరిగా గుర్తించడానికి మోషే పెట్టిన పరీక్షను అనువర్తించాలంటే ఈ పాఠములో ఇప్పటికే చూచిన దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తల యొక్క మాటలను మనం అమర్యాదగా చూడకూడదు. ప్రవచనాత్మక ప్రవచనముల వెనుక ఉన్న ఉద్దేశములను మనం గమనించాలి. ప్రవక్తలు మాట్లాడినప్పుడు వారు ప్రవచించినది ఖచ్చితముగా వాస్తవము అనే అభిప్రాయమును ఇవ్వడానికి వారు ఉద్దేశించలేదు. మానవుని ప్రతిస్పందనలు ప్రవచనం యొక్క నెరవేర్పును ప్రభావితం చేస్తాయని, వారి మాటలు కొన్నిసార్లు స్పష్టముగాను మరికొన్నిసార్లు అవ్యక్తంగాను వెల్లడించాయి. కాబట్టి ప్రవక్తలను గూర్చి మోషే ఇచ్చిన పరీక్షను మనం అనువర్తించినప్పుడు ప్రవక్తలు స్పష్టముగా ఏమి చెప్పారు అని మాత్రమే కాకుండా వారి ప్రవచనములకు ఎటువంటి అవ్యక్త పరిస్థితులు వర్తిస్తాయి అని కూడా మనం అడగాలి. ప్రవచనము విషయములో ఇది నిజమయ్యున్నదని మోషే మరియు ఇజ్రాయేలుకు తెలుసు. కేవలము దైవ ప్రమాణములు మాత్రమే భవిష్యత్ సంఘటన యొక్క ఖచ్చితత్వమును పొందాయని వారికి తెలుసు. ప్రవక్తలు తీర్పును గురించి మాట్లాడినప్పుడు వారు ఖచ్చితముగా తీర్పులోకి వెళతారు అని ప్రవక్తలు ఖండించలేదు గాని తీర్పును గురించి హెచ్చరించారు అని వారికి తెలుసు. దైవికమైన ప్రమాణము చేయబడింది అని ప్రవక్తలు సూచించకపోతే తప్ప వారు ఆశీర్వాదమును వాగ్దానము చేయలేదు గాని ఆశీర్వాదమును ప్రతిపాదించారు అని వారికి తెలుసు. ఈ సందర్భములలో గణనీయమైన చారిత్రక అనిశ్చితముల జోక్యము ద్వారా మోషే యొక్క పరీక్షలు అర్హత సాధించాలి. మరో మాటలో చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన మానవ ప్రతిచర్యలు ఈ ప్రక్రియను ప్రభావితము చేయనంత వరకు మోషే పరీక్షలు సులభముగా వర్తిస్తాయి. లేదంటే దేవుని ప్రతిస్పందన యొక్క సాధ్యతలను కూడా ప్రవచనాలలో చేర్చాలి. ముఖ్యమైన చారిత్రక అనిశ్చితములు జరిగాయా అని శ్రోతలు ప్రశ్నించాలి. అవి జరిగితే మోషే పరీక్షలను తగిన విధముగా సర్దుబాటు చేయాలి. పురోసూచన ప్రవచనం యొక్క ప్రధాన లక్షణమయ్యున్నదని చెప్పుట అపోహ అయినట్లయితే ప్రవచనాత్మక ప్రవచనముల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సులభముగా చెప్పాలంటే ప్రవక్తలు ప్రధానముగా వారి శ్రోతలను ప్రోత్సహించడానికి లేదా ఉత్తేజపరచుటకు భవిష్యత్తును గురించి మాట్లాడారు. మరొక విధంగా చెప్పాలంటే భవిష్యత్తును గురించి తమ శ్రోతలకు చెప్పేవాటికంటే కూడా శ్రోతలు తమ భవిష్యత్తును రూపొందించుకున్నట్లు వారిని ప్రోత్సాహపరచాలని ఉద్దేశించారు. ప్రవచనాత్మక ప్రవచనములను గూర్చిన ఈ దృక్కోణమును అర్థము చేసుకునుట పాత నిబంధన విశ్వాసులు ప్రవక్తల ప్రవచనములకు ప్రతిస్పందించిన విధానమును చూచుటకు సహాయపడుతుంది. మొదటిగా ఎవరికి తెలుసు అనే ప్రతిచర్యను చూద్దాము. రెండవదిగా రెండింతల ప్రతిచర్యను చూద్దాము. దేవుని ప్రజల యొక్క ఈ ప్రతిచర్యలు ప్రవచనాత్మక ప్రవచనముల యొక్క లక్ష్యమును మరింత స్పష్టముగా చూచుటకు మనకు సహాయపడతాయి. మొదటిగా ఎవరికి తెలుసు అను ప్రతిచర్యను చూద్దాము. పాత నిబంధనలోని మూడు సందర్భములలో ప్రజలు ప్రవచనములను వినినప్పుడు మనకు వింతగా అనిపించే విధముగా వారు ప్రతిస్పందించారు. సరే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మాకు తెలుసు అని చెప్పుటకు బదులుగా వారు ఎవరికి తెలుసు లేదా హెబ్రీలో మీ యోదే ఆ అని జవాబిచ్చారు. ఎవరికి తెలుసు అను ఈ ప్రతిచర్య గమనించదగిన మూడు సందర్భములలో జరిగింది. మొదటిగా దావీదు బెత్సెబతో పాపము చేసిన విషయమును గూర్చి నాతాను అతనిని ఎదుర్కొనినప్పుడు 2 సమూయేలు గ్రంథం 12:14 అతడు ఈ మాటలను చెప్పాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. దావీదు కుమారుడు చనిపోతాడు అని నాతాను ప్రవచించాడు. మనము చూచినట్లుగానే అతడు చనిపోయాడు. అయితే నాతాను ఈ ప్రవచనము చెప్పిన తరువాత ఆ కుమారుడు చనిపోకముందు తాను ఏమి ఆలోచించాడో దావీదు తరువాత తన న్యాయస్థానములో ఉన్న ప్రజలకు వివరించాడు. 2 సమూయేలు గ్రంథం 12:22 అతడు ఈ మాటలు చెప్పాడు. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? ప్రవక్త మాటలను అనివార్యముగా అంగీకరించకుండా ప్రార్థన మరియు పశ్చాత్తాపము ద్వారా ఈ ప్రవచనమును నివారించవచ్చు అని దావీదు ఆశించాడు. ఆ బిడ్డ ఎలాగైనా చనిపోయాడు కాబట్టి అతని కష్టము పనిచేయలేదు. అయితే దావీదు దృష్టి మాత్రం స్పష్టముగా ఉంది. కుమారుడు చనిపోయే వరకు దావీదు నిరీక్షణ ఉంచాడు, బ్రతికించునేమో అను నిరీక్షణ. అదే విధముగా తీర్పు రాబోతుంది అని ప్రవక్త అయిన యోన నినివే పట్టణమునకు ప్రకటించాడు. అతని పుస్తకములోని 3:4 ఈ ప్రవచనమును మనం చదువుతాము. ఇక 40 నినివే పట్టణము నాశనమగును. మరోసారి ప్రవక్త యొక్క ప్రవచనమును నినివే పట్టణస్థులు అనివార్యముగా అంగీకరిస్తారు అని మనం ఊహించవచ్చు. కానీ వారు అంగీకరించలేదు. బదులుగా వారు దావీదు వలె స్పందించారు. యోనా గ్రంథము 3:9 నినివే రాజు ఇలా చెప్పాడు, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. 3 ప్రవచనము ఎడల అదే ప్రతిచర్య జరుగుతుంది. యోవేలు గ్రంథము 2:11-11 యెరూషలేముకు వ్యతిరేకముగా భయంకరమైన తీర్పు వస్తుంది అని ప్రవక్త ప్రకటించాడు. అయినను తమ శ్రోతలు పశ్చాత్తాపపడి ఉపవాసము చేయాలని అతడు వారిని ప్రోత్సహించాడు. పశ్చాత్తాపపడి ఉపవాసము చేయమని అతను ఎందుకు చెప్పాడో 2:14 స్పష్టము చేస్తుంది. అక్కడ మనం ఈ మాటలను చదువుతాము, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి. అతని ప్రవచనము పూర్తిగా నెరవేరనంతవరకు ప్రజలు దేవుని క్షమాపణను కోరడం మంచిది అని యోవేలు నమ్మాడు. ఎందుకంటే దేవుడు ఆ చారిత్రక అనిశ్చిత జోక్యముకు ఎలా స్పందిస్తాడో ఎవరికీ తెలియదు. ఎవరికి తెలుసు అను ప్రతిచర్యలు పాత నిబంధన విశ్వాసులను గూర్చి మనకు ఏమి బోధిస్తాయి? ప్రవచనములు తమ విధిని నిర్ధారిస్తాయని పాత నిబంధన విశ్వాసులు నమ్మలేదు. బదులుగా చారిత్రక అనిశ్చితములు, ముఖ్యముగా ప్రార్థనా అనిశ్చితం యొక్క జోక్యము, ప్రవచనములు నెరవేర్చబడి విధానము మీద ముఖ్యమైన ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఎల్లప్పుడూ నమ్మారు. ఎవరికి తెలుసు అను ప్రతిచర్య పాత నిబంధన ప్రవచనం యొక్క లక్ష్యమును గూర్చిన విస్తృత అవగాహనకు మనలను నడిపిస్తుంది. ప్రవక్తలు తమ ప్రవచనముల విషయములో ద్వంద్వ ప్రతిచర్యను ఆశించారు మరియు నిరీక్షించారు. ఒకవైపు తీర్పు మరీ తీవ్రకరముగా లేకపోయినా అది జరుగుతుంది అని నిర్ధారించడానికి ఒక మార్గము ఉంది అని ప్రవక్తలకు తెలుసు. ఈ మార్గము ప్రవచన హెచ్చరికను విస్మరించి దేవుని మీద తిరుగుబాటును కొనసాగించుట అయ్యున్నది. అదే సమయంలో దేవుడు తన ప్రజల మీదకి నిబంధన తీర్పును పంపించడానికి నిర్ణయించుకున్నాడు అని ప్రవక్తలు ప్రకటించినప్పుడు తీర్పు తొలగిపోవునట్లు ప్రజలు దేవుని వైపు తిరగాలని వారు ఆశించారు. దేవుని తీర్పును తప్పించుకునుటకు ఒకే ఒక మార్గం యెహోవాను నమ్మడం మరియు పశ్చాత్తాపపడడం. మరోవైపు ప్రవక్తలు ఆశీర్వాదములను గూర్చిన దేవోక్తులను పలికినప్పుడు తమ శ్రోతల యొక్క ప్రతిచర్యలను ప్రేరేపించాలని కూడా వారు ఆశించారు. దేవునికి వ్యతిరేకముగా చేసే స్పష్టమైన తిరుగుబాటు ప్రవచించబడిన ఆశీర్వాదములను తీసివేసే తీర్పుతో దానిని భర్తీ చేస్తుంది అని వారు నమ్మారు. అయితే నమ్మకముగా జీవిస్తే ఖచ్చితముగా ఆశీర్వాదములు వస్తాయని వారికి తెలుసు. సులభంగా చెప్పాలంటే తమ శ్రోతలు తీర్పు నుండి తప్పించుకుని తమ చర్యల ద్వారా దేవుని ఆశీర్వాదములను పొందుకునుటకు వారిని ప్రోత్సహించునట్లు ప్రవక్తలు తమ ప్రవచనములను ఇచ్చారు. ఈ విధముగా ప్రవచనముల యొక్క లక్ష్యము ప్రథమముగా రాబోయేదానిని ముందుగా తెలియపరచుట కాదుగాని దేవుని ప్రజలను ప్రభువు యొక్క పరిచర్యలో ఉత్తేజపరచుట అయ్యున్నది. ప్రవచనముల యొక్క ఉద్దేశ్యములను గూర్చి 4 ఈ పాఠములో మనము చూశాము. మొదటిగా చరిత్ర మీద దేవుని సార్వభౌమత్వమును, తరువాత ప్రవచనములు మరియు అనిశ్చితములు, 3 ప్రవచనముల యొక్క ధృవీకరణ, చివరిగా ప్రవచనముల యొక్క లక్ష్యములు. ఈ పాఠములో మనము పరిశీలించిన అంశములు పాత నిబంధన ప్రవచన గ్రంథములను అర్థము చేసుకునుటకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. పాత నిబంధన ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయే వాటిని గూర్చి ప్రజలు నేర్చుకోవాలనే ఉద్దేశముతో చరిత్రను గూర్చి ముందుగా మాట్లాడలేదు. దేవుని కనికరమును వెదకి తద్వారా తీర్పు నుండి తప్పించుకుని దేవుని ఆశీర్వాదములను వెదకున్నట్లు వారు ప్రజలను ప్రోత్సాహపరిచారు. పాత నిబంధన ప్రవచన గ్రంథములను మనము చదువుచుండగా దేవుని ఆశీర్వాదములను వెదకి ఆయన తీర్పు నుండి తప్పించుకునుటకు మనము ఉత్తేజభరితులమై ఉండాలి.